സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
രണ്ടാം അധ്യായം 50 ശ്ലോകം.
ബുദ്ധിയുക്തോ ജഹാതി ഹ ഉഭേ സുകൃത ദുഷ്കൃതേ തസ്മാദ് യോഗായ യുജ്യസ്വ. യോഗഃ കർമ്മസു കൗശലം
കൃഷ്ണ പരമാത്മ കർമ്മയോഗ പ്രാശസ്ത്യാന്ని గురించి చెప్తున్నారు. കർമ്മയോഗ സാധനം అంటే నిష్కామ కర్మ. ఎటువంటి ప్రాపంచిక ఫలాలను ఆశించకుండా మనం చేసే వైదిక కర్మలు కాని లేక లౌకిక కర్మలు, ఏ కర్మ అయినా సరే, ఏ పని అయినా సరే, స్వార్థ చింతన లేకుండా పరుల మేలు కోసమే చేసే కర్మ కర్మయోగం అంటారు. ఈ కర్మయోగం అనేటువంటిది వ్యక్తి భావన మీద, ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను పని చేసేటప్పుడు ఈ పని ఈశ్వరుడికి ప్రీతి కోసం చేస్తున్నాను, నా ప్రీతి కోసం చేయడం లేదు, ఈ యొక్క కర్మను అనుభవించే వాళ్ల ప్రీతి కోసం కూడా చేయడం లేదు, నేను నా కర్మ వల్ల ప్రయోజనం పొందుతున్న వాళ్ల ప్రీతి కోసం కూడా నేను చెయ్యను, నా ప్రీతి కోసము చెయ్యను, వాళ్ల ప్రీతి కోసము చెయ్యను, కానీ భగవంతుడికి ప్రీతి అని నేను చేస్తాను స్వార్థం లేకుండా. అంటే ప్రతి కర్మని భగవత్ స్వరూపంగా చూస్తూ ఇది భగవంతుడికే అర్పితం అనే భావనతో స్వార్థం లేకుండా చేస్తే అటువంటి వ్యక్తిని కర్మయోగి అంటారు. అంటే ఎంతో పరిణతి కావాలి మనస్సు. అలా చేయాలి అంటే మనస్సు ఎంతో పరిణతి పొందుండాలంటే ఏమిటి, చాలా దానికి అనుభవం కావాలి ఆ మనస్సుకి. ఇలా చేయడమే నిజమైనటువంటి కర్మ అనేటటువంటి పరిణతి సంస్కారం. అలా చేస్తే కర్మయోగం అవుతుంది, చేసే వ్యక్తి కర్మయోగి అవుతాడు. దానికి విరుద్ధమైనటువంటిది ఏమిటో మనకు తెలుసు. కేవల కర్మ చేసేవాడు, కేవల కర్మ తన సుఖం కోసమో తన స్వార్థం కోసమో, అవతల వాళ్ల మెప్పు పొందడం కోసమో, అవతల వాళ్లకి సుఖం ఇస్తుందనో ఇలా చేస్తే కర్మ అంటారు. అక్కడ ఈశ్వర సంబంధం లేకుండా, ఈశ్వరుడు ఈశ్వర చింతన అనేది లేకుండా, నిస్వార్థత లేకుండా స్వార్థంతో చేస్తే కర్మ. అలా చేసే వ్యక్తిని కర్మి అంటారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, ఏ అర్జున, నువ్వు కర్మయోగివి కావలసినవి, కర్మయోగిక కర్మి అవ్వద్దు, స్వార్థంతో చెయ్యకు, నిస్వార్థంగా చెయ్యి. అలా చేస్తే ఏమిటి ప్రయోజనం అని అంటున్నారు. ఆ చెప్తున్నారు ఇక్కడ బుద్ధియుక్త అంటే కర్మయోగి అని అర్థం. బుద్ధియుక్త కర్మయోగి సుకృత ఉభే సుకృత దుష్కృతే ఇహ జహాతి. ఏమండి అలా చేయడం వల్ల మాకేమిటి ప్రయోజనం అని ప్రశ్న వస్తుంది కదా. కర్మయోగిగా ఉండి ఇటువంటి మనస్తత్వంతో నిస్వార్థంగా ఈశ్వర ప్రీతి కోసం చేస్తూ వచ్చిన కర్మ ఫలాన్ని ప్రసాదంగా తీసుకోమంటున్నారు. ఏ ఫలం వచ్చినా సరే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఒకే మనస్తత్వంలో తీసుకోమని చెప్తున్నారు కదా, మాకేమిటి ప్రయోజనం అంటావా అర్జున. సుకృత దుష్కృత ఉభే ఇహ జహాతి. సుకృతం అంటే పుణ్యం, దుష్కృతం అంటే పాపం. సుకృతం అంటే మంచి పనులు చేయడం వలన వచ్చినటువంటి పుణ్యం, దుష్కృతం అంటే దుష్కర్మలు చెయ్యడం వలన వచ్చిన పాపం. మనిషి పనులు చేసేటప్పుడు పుణ్యపాపాలని చేర్చుకుంటున్నాడు కదా, ఆ పుణ్యపాపాలను చేర్చుకోవడం వల్ల మళ్ళీ ఏమొస్తుంది, జన్మ వస్తుంది. పుణ్యం వల్ల మంచి జన్మ వస్తుంది, పాపం వల్ల బలహంటే హీనమైన జన్మలు వస్తాయి పశుపక్షాదుల్లా. కనుక మనిషి పుణ్యకర్మ పాపకర్మ ఉంటే జన్మను తప్పించుకోలేడు. ఈ కర్మయోగి ఇలాంటి భావనతో కర్మలు చేస్తుంటే ఇతనికి పుణ్య పాపాలు అంటవు, పుణ్య పాపాల వలన వచ్చే జన్మలు రావు ఇతనికి. అందుకని పుణ్య పాపాల నుంచి బయటపడతాడు, జహాతి వదిలిపెడతాడు ఇక్కడే అన్నాడు. చూసారా కర్మయోగం వలన ఎంత ప్రయోజనం ఉందో, పుణ్యపాపాలను ఇక్కడే వదిలిపెట్టేస్తాడు కర్మయోగి అన్నాడు. జహాతి తస్మాత్, ఈ కారణం చేత అందుకని యోగాయ యుజ్యస్వ, నువ్వు కూడా సిద్ధము కావలసినది. యుజ్యస్వ, యుజ్యస్వ అంటే నువ్వు కూడా తయారు కా, సిద్ధంగా ఉండాలి. దేనికి? కర్మయోగం చేయడానికి. యోగాయ అంటే కర్మయోగాయ, కర్మయోగం చేయడానికి సిద్ధంగా ఉండు నాయన. రాగద్వేషాలతో కోపతాపాలతో కర్మలు చెయ్యవాకు. ప్రతి కర్మలో కూడా ఒక పూజ్య భావం ఉండాలి చేసేటప్పుడు. శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఆ పని మీద మనం ప్రేమతో చేయాలి ఏ పని చేసినా కూడా. అందుకని పని యొక్క విలువ మార్చాలి మనం మన దృక్పథంతో. ఈ పని అనేటువంటిది దాని యొక్క విలువ ఎప్పుడు పెరుగుతుందంటే మనం చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అది మనం విలువిస్తే విలువ పెరుగుతుంది, విలువతో చేసే కర్మ అది విలువ పెరుగుతుంది. దాని విలువ లేకుండా, శ్రద్ధ లేకుండా, దాని మీద ఒక తులకన భావనతో కర్మ చేస్తుంటే ఇష్టం లేకుండా చేస్తున్నాం అనుకోండి, ఆ కర్మ చాలా బలహీనమైన కర్మ అవుతుంది. అందుకని చేసేటప్పుడు ఆ కర్మ యొక్క విలువని పెంచడం కానీ తగ్గించడం కానీ మన చేతుల్లో ఉంది. చూసారా, కర్మ దానంతటి అదిగా గొప్పది కాదు, బలహీనము కాదు. అది గొప్ప కర్మ ఎప్పుడవుతుంది? నా యొక్క దృక్పథం మీద ఆధారపడింది అది. అర్థమైందా? కనుక మన ఆలోచనలో మార్పు రావాలి. కర్మ ఏది చేసినా కూడా మనం అనుకుంటాం ఇది హీనమైన కర్మ, ఇది మంచి కర్మ అని అనుకుంటాం మనం. కానీ మన ఆలోచన దాని యొక్క విలువను మార్చేస్తుంది. అందుకని కృష్ణ పరమాత్మ యోగాయ యుజ్యస్వ, ఈ యొక్క దృక్పథంతో, ఈ భావనతో, ఈ ఆలోచనతో నువ్వు నీ యొక్క పనిని చెయ్యి, నువ్వు తయారు కావలసినది అన్నారు. యోగాయ నిష్కామ యోగమునకై అని అర్థం. యోగాయ అంటే నిష్కామ కర్మయోగమునకై, నిష్కామ యోగమునకై నువ్వు సిద్ధము కావలసినది. అట్లా చేస్తే యోగ కర్మసు కౌశలం, దాన్ని నువ్వు చేసే పని అందు కౌశలం ఉన్నది అని నీకు తెలుస్తుంది. యోగ ఈ కర్మయోగము కర్మసు కౌశలం, మనం చేసే పనులు అన్నిటి ఎందు కూడా ఇదే కౌశలమైనటువంటిది, కుశలమైనటువంటిది. ఈ కర్మయోగ ఆచరణే మనం చేసే పనులన్నిటికీ కూడా కుశలమైనది, అంటే నైపుణ్యం కలిగినదవుతుంది, నిపుణత కలిగినదవుతుంది, నేర్పు కలిగినదవుతుంది. చాలామంది ఇక్కడ ఏం చెప్తారంటే, కుశలం అంటే టాక్టిక్స్గా చేయడం, చక్కగా నాక్గా చేయడం అనుకుంటారు. కుశలం అంటే ఎఫిషియన్సీ అలా అనుకుంటారు చాలామంది. అది కాదు అర్థం ఇక్కడ. కుశలం అంటే ఎప్పుడైతే నువ్వు కర్మయోగ భావనతో చేస్తావో, నిష్కామ కర్మ చేస్తావో, ఆ కర్మ బంధించకుండా నిన్ను మోచక కర్మగా అవుతుంది. అది బంధక కర్మ. కర్మ చేస్తే బంధం, కర్మయోగం చేస్తే మోక్షం. మోచక కర్మ, బంధక కర్మ ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు ఈ కర్మ నన్ను బంధిస్తుంది, ఈ కర్మ నన్ను మోక్షానికి తీసుకువెళుతుంది, మోచక కర్మ అంటారు. కర్మయోగమేమో మోచక కర్మ, కర్మ బంధక కర్మ. కనుక కర్మని మోచక కర్మగా మార్చడమే కుశలత. చూసారా, కర్మసు కర్మల యందు కుశలమైనటువంటిది నేర్పైనటువంటిది ఏమిటి? ఈ కర్మయోగం. ఇలాంటి ఆలోచనతో నువ్వు చేస్తే నువ్వు కర్మను కుశలతతో చేస్తున్నావు అని అర్థం, నేర్పుతో చేస్తున్నావు అని అర్థం. అంటే ఏమిటి, నువ్వు బంధక కర్మని మోచక కర్మగా మార్చేశావు. చూసారా ఎంత గొప్ప ఏదుందో మన చేతిలో ఇప్పుడు, బంధక కర్మని మోచక కర్మగా మార్చేశావు. కనుక ఆ కర్మ నిన్ను బంధించదు. బంధించదంటే ఆ చేసే కర్మ నిన్ను మనస్సులో ఆందోళన, అతృప్తి, భయం ఇట్లాంటివన్నీ కలిగించదు. బంధం అన్నమాట అది. ఈ చేసే పని, కర్మయోగం పని ఆనందం, తృప్తి, సుఖం, శాంతి ఇస్తుంది కర్మయోగం భావనతో చేసే పని. కనుక కర్మయోగం చేసే వాళ్ళకి ఆనందం, తృప్తి అన్నీ కలుగుతాయి. కర్మ మాత్రమే చేసే వాళ్ళకి ఆనందం, తృప్తి ఉండదు. అందుకని మన ఇంట్లో పెద్దవాళ్ళకి మన సేవ చేసేటప్పుడు, ముసలి వాళ్ళు ఉంటారు సేవ చేసేటప్పుడు, ఇది నా భాగ్యం, భగవంతుడికే నేను సేవ చేస్తున్నాననే భావనతో చేయాలి. ముసలి వాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి సేవ చేయడం కష్టమే. అడిగిందే అడుగుతుంటారు, మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉంటారు, చేస్తూనే ఉండాలి, పిల్లలకు చేసినట్లు చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఎటువంటి ఆస్తి కోసం ఎదురు చూడకుండా, అందరు ఏమనుకుంటారో చేయకపోతే అని చెయ్యగడం కాకుండా, వాళ్ళకి చెయ్యడం, పెద్దవాళ్ళకి చెయ్యడం నా భాగ్యం అనుకుంటూ చెయ్యడం, పేరు ఆశించకుండా, ధనం ఆశించకుండా చెయ్యడం. అలా చేస్తే ఏమైంది, ఆ కర్మ నిన్ను పునీతం చేస్తుంది, అది నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది. పని చేసేటప్పుడు కష్టంగానే ఉంది, కానీ నా మనస్సులో తేలికగా ఉంది. ఎందుకని, నేనేమి ఆశించి చేయడం లేదు కదా, చెయ్యాలని చేస్తున్నాను. నాకే ఆశ లేదు, ధనానికి ఆశ లేదు, ఆస్తిపాస్తులు కావాలని లేదు. వాళ్ళు ఆస్తి ఇస్తారని నేను చెయ్యను, లేదు వారి పొగడ్తా మెప్పు పొందాలని చెయ్యను. కానీ ఇది చెయ్యడం నా ధర్మం, ఇది శాస్త్ర సమ్మతం. కనుక నేను చేస్తే భగవంతుడు ఎంత ఆనందిస్తాడు. కనుక అది కౌశలం అంటే. చూసారా ఇక్కడ, కౌశలం అంటే టాక్టిక్ గా, నాక్ గా చేయడం అని కాదు అర్థం. ఎంత చక్కగా చేశాడండి పని అంటాడు, ఏమి చక్కగా చేయటం కాదు. కౌశలం అంటే బంధక కర్మాన్ని మోచక కర్మగా మారుస్తున్నావు నువ్వు, అది కుశలత. అర్థమైందా? అందుకని మన వాళ్ళు ఎప్పుడు ఏమి ఎదురు చూడవాకురా, ఎదురు చూడకుండా నీ పని నువ్వు చేస్తూ ఉండు అంటారు. ఏం ఆశించకుండా ఎట్లా చేస్తాం? ఆశించావంటే నీకు ఆందోళన, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ఏమి ఆశించవద్దు. ఇంటి పని చేసేటప్పుడు కూడా, గుడికి వెళుతున్నా కానీ, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నా కానీ, గోదావరిలో మునుగుతున్నా కానీ, లోకా సమస్త సుఖినోభవంతోని మునగాలి. అలా మునుగుతున్నారా జనం? ఎవరైతే లోకా సమస్త సుఖినోభవంతో అని మునుగుతారో, నదిలో స్నానం చేస్తారో, వాళ్ళు కర్మయోగులు. కానీ స్వార్థం కోసమో, తమ పుణ్యం కోసమే, తమ కోసమే, తమ కుటుంబ సభ్యుల కోసమే చేసే వాళ్ళంతా కర్మలు, కేవల కర్మి అంటారు. కనుక అది బంధక కర్మ అవుతుంది. లోకా సమస్త సుఖినోభవంతు, ఇది భగవంతుడి కోసం, భగవంత్ ప్రీతి కోసం నేను చేస్తున్నాను అని చేశాడనుకో స్నానం, ఆ స్నానం ఏమవుతుంది? మోచక కర్మ అవుతుంది. అదే స్నానం, అదే నీళ్లు, అదే మునక. కానీ ఆ గోదావరి స్నానం ఎటు మారుస్తుందో చూసారా? స్నానం ఒక్కటే మూడు మునుగులు మునుగుతావు. కానీ ఇది బంధక కర్మ అవుతుందా మోచక కర్మ అనేది ఎవరు నిర్ణయిస్తారు? నీ సంకల్పం, నీ సంకల్పం నిర్ణయిస్తుంది. కనుక సంకల్పాలు మనం ఎప్పుడూ కూడా కర్మస్సు కౌశలం అన్నారు. ఇది కౌశలం అంటే. కానీ ఇట్లా కౌశలం కలిగిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే దానికి ఎంతో నిరాడంబరంగా సేవాభావం ఉండాలి. మనిషికి సేవాభావం ఉండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఉంటే ప్రేమ మా అబ్బాయి మీద ఉంటుంది, అమ్మాయి మీద ఉంటుంది, భర్త మీదనో, భార్య మీదనో, ఇంటి మీదనో ఉంటుంది ప్రేమ, లేకపోతే కుక్క పిల్ల మీద ఉంటుంది. కానీ అందరికీ ప్రేమను పంచగలగడం అనేది అది మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలా ఉన్నటువంటి ఏ గృహస్థుడైనా కూడా మహానుభావుడే అవుతాడు. నాకే కాదు పరిమితం కాకూడదు, నా ప్రేమ నా సేవ అందరికీ అనే భావన రావాలి, అందరూ ఇమడాలి. అందులో భగవంతుడు లక్ష్మీదేవిని మాత్రమే ప్రేమిస్తాడా విష్ణుమూర్తి? మీరే చెప్పండి. నారాయణ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మాత్రమే ప్రేమిస్తాడు ఆయన అంటే మనం పూజ చేస్తామా? మీరే చెప్పండి. శివుడు కూడా పార్వతిని మాత్రమే ప్రేమిస్తాడు, గణపతిని మాత్రమే ప్రేమిస్తాడు, కుమారస్వామిని మాత్రమే ప్రేమిస్తాడు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కదా. అలా చేశాడు అనుకోండి, శివుడు కూడా ఎవరండి పూజ చేస్తారు ఆయనకి? ఆయన స్వార్థపరుడే, ఆయన ఒక మనిషిలాగే కదా, మామూలు మనిషిలాగా అయిపోయి ఎందుకు ఆ భగవంతుని మనం పూజిస్తున్నాం? తన కుటుంబ సభ్యులనే కాకుండా సమస్త లోకాన్ని జనాలను అందరినీ ప్రేమిస్తున్నాడు, అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తున్నాడు, అందరికి కరుణనిస్తున్నాడు. అందుకనే భగవంతుడు చాలా గొప్పవాడు. అటువంటి భగవంతుడిని పూజిస్తూ మనం మాత్రం ఎట్లా ఉంటున్నాం? స్వార్థంతోనే ఉంటున్నాం. కనుక భగవంతుడు ఇష్టపడతాడు అట్లా ఉండడానికి. మన పిల్లల్ని మాత్రమే, మన వాళ్ళని మాత్రమే చూస్తూ అవతల వాళ్ళకి హాని చేస్తే భగవంతుడు ఇష్టపడతాడా? భగవంతుని ఇష్టం కాని పని చేస్తూ భగవంతుడిని పూజిస్తే భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనకు అజీర్ణం వస్తుంది. మన నైవేద్యం పెడితే ఆయనకు అజీర్ణం వస్తుంది. అబ్బా ఇది తినాలా ఇది వేడా అనుకుంటాడు. అదే ప్రేమతో పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు తులసిదళం ఇచ్చినా సరే బిల్వదళం ఇచ్చినా సరే ఆయనకి ప్రేమతో గనక ఆయన ఎలాంటి స్వభావం కలవాడు భగవంతుడిని ఆలోచిస్తూ చేస్తే ఆ భగవంతుడికి ఆ తులసీదళం కూడా అమృతపానం. ఏదిచ్చినా సరే, నీళ్ళిచ్చినా పుష్పం ఇచ్చినా ఏమిచ్చినా సరే ఆనందంగా స్వీకరిస్తాడు. అందుకని భగవంతుడికి కావాల్సింది ఏమిటి? ఇప్పుడు మన నైవేద్యాలు పాయసాలు పరమాన్నాలు కాదు, ఆయనకు కావాల్సింది మన మనస్సు, మనం ఏమిస్తున్నామనేది కాదు. అది కుశలత అంటే. ఇక్కడ భగవంతుడిని మెప్పించాలి, ఎవరిని మెప్పించక్కర్లేదు, భగవంతుడిని మెప్పించగలిగితే చాలు. భగవంతుడిని మెప్పించాలి, ఆయన దిగి రావాలి, ఆయన దిగి రావాలి. అది తర్వాత శ్లోకం 51. కర్మజం బుద్ధి యుక్తాహి
ఫలం చెక్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం.
అదే విషయాన్ని ఇంకా వివరించి చెప్తున్నారు. 50వ శ్లోకానికి ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇలా వినండి అంటున్నారు. కర్మజం ఫలం అంటే కర్మ వలన వచ్చినటువంటి ఫలాన్ని, జం అంటే పుట్టినటువంటి, కర్మ చెయ్యడం వలన జన్మించినటువంటి ఫలం. మనం చేసే కర్మ, మంచి కర్మ అయితే సుఖాన్ని ఇస్తుంది, చెడు కర్మ అయితే దుఃఖాన్ని ఇస్తుంది, దుఃఖ ఫలాన్ని ఇస్తుంది లేకపోతే సుఖ ఫలాన్ని ఇస్తుంది. వ్యాధి అనేటువంటిది పాపకర్మ ఫలం. ఏ వ్యక్తి అయినా ఎవరైనా ఎక్కడైనా దుఃఖాన్ని అనుభవిస్తుంటే వ్యాధి వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాడా సుఖాన్ని అనుభవిస్తాడా? వ్యాధి దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. కనుక ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అది పాపకర్మ ఫలం. కనుక ఆ పాప కర్మ వలన వచ్చిన ఫలం గనక కర్మజం ఫలం అంటారు. కర్మజం పాప ఫలం అంటే పాప కర్మజం ఫలం దుఃఖం. అదే పుణ్యకర్మ చేస్తే, మంచి పని చేస్తే సుఖం. పుణ్యకర్మజం ఫలం సుఖం, పుణ్యకర్మజం ఫలం సుఖం అన్నారు. పుణ్యకర్మజం ఫలం అన్నారు. అందుకని కర్మజం ఫలం చేర్చుకోవాలి. అక్కడ రెండు దూరం దూరంగా ఉన్నాయి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం అన్నది శ్లోకంలో ఏం తెలుసుకోవాలి? కర్మజం ఫలం అని తెలుసుకోవాలి. కర్మజం ఫలం మొదట ఏం చెప్పాలి? బుద్ధియుక్తాహి అంటే కర్మయోగులు, అంటే కర్మయోగము చేసేవారు. బుద్ధియుక్తాహి అంటే సమబుద్ధి కలిగిన వారు, కర్మలయందు సమబుద్ధి కలిగినటువంటి వారు బుద్ధియుక్తాహి అంటే కర్మయోగి అని అర్థం. నిష్కామకర్మ అనుష్ఠానము చేసే వ్యక్తి అని అర్థం. బుద్ధియుక్తాహ అంటే నిష్కామకర్మ చేసే అనుష్ఠానము చేసే వ్యక్తి సమబుద్ధితో. సమబుద్ధి ఎందులో? సుఖ దుఃఖాలయందు సమబుద్ధి అటువంటి వ్యక్తి. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మఫలాన్ని వదిలిపెడుతున్నాడు. అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు. ఆ కర్మఫలం అయ్యో ఇలా వచ్చిందే ఫలం అనేటటువంటి ఆలోచన లేదు, ఆందోళన లేదు. ఇటువంటి సుఖం ఇటువంటి దుఃఖం రెండు వస్తాయి రావడానికి. కర్మఫలం మన చేతిలో లేదు, కర్మలు చేయడం వరకే మనకు, కానీ కర్మ ఫలమునందు మనకు అర్హత లేదు, దాన్ని నిర్ణయించే శక్తి మనకు లేదు, సామర్థ్యం లేదు. కనుక కర్మఫలాన్ని త్యక్త్వా త్యజించి ఎవరు? మనీషిణ. మనీషిణ అంటే మనీష అంటే నిశ్చయము. మనీషి అంటే నిశ్చయ బుద్ధి కలిగిన వాడు. ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నిశ్చయమైన జ్ఞానము కలిగిన వాడు. కర్మయోగి నిశ్చయమైన జ్ఞానం కలిగిన వాడు అంటే మనీషిణ భూత్వా అంటే జ్ఞానులయ్యి ఈ కర్మయోగం చేయడం వలన, కర్మ ఫలాన్ని వదిలిపెట్టిన వలన జ్ఞాని అవుతాడు ఆ వ్యక్తి. జ్ఞానాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు? కర్మయోగం చేయడం వలన చిత్తశుద్ధి వచ్చింది. చిత్తశుద్ధి రావడం వలన జ్ఞాన యోగ్యత వచ్చింది. జ్ఞాన యోగ్యత వలన గురుప్రాప్తి, శాస్త్ర ప్రాప్తి, తర్వాత జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి. కనుక ఇలాంటి పొందడం వలన మనీషిణ వివేకులు జ్ఞానులు అని అర్థం. మనీషిణ జన్మ బంధ వినిర్ముక్త, జన్మయేవ బంధ జన్మ బంధ. జన్మమే బంధం, వేరే బంధం అక్కర్లేదు. ఈ శరీరంలోకి రావడమే బంధం. మళ్ళీ బంధంలో పడకుండా ఈసారికైనా మోక్షం పొందాలి అని పొందితే బంధం ఉండదు. జన్మయేవ బంధం జన్మ బంధ. ఈ జన్మబంధ వినిర్ముక్త, వీళ్ళు విముక్తులైనారు. జన్మబంధా నుంచి విముక్తులవుతారు ఎవరు? కర్మయోగులు. కర్మయోగులు జ్ఞానులయ్యి జ్ఞానులైన తర్వాత జన్మబంధాన్ని నుంచి విముక్తులవుతారు. వినుముక్త విముక్తులవడం వల్ల ఏమైంది? అనామయం పదం గచ్చంతి. అనామయం అంటే ఆమయం అంటే దోషం, దుఃఖం. ఆమయం అంటే దుఃఖం, అనామయం అంటే దుఃఖము లేనటువంటి. ఎటువంటి దుఃఖము లేనటువంటి అంటే జీవన్ముక్తిని పొందుతారు, వివేహముక్తిని కూడా పొందుతారు. వాళ్ళకి దుఃఖమే ఉండదు అసలు. అనామయం పదం, పదం అంటే గమ్యం, మోక్షస్థానం, మోక్షాఖ్యం పదం పొందుతారు ఎవరు? కర్మయోగులు. కర్మయోగులు కర్మఫలాన్ని వదిలిపెట్టడం వల్ల మనిషి అయ్యి జ్ఞానాన్ని పొంది, జ్ఞానం పొందడం వల్ల జీవన్ముక్తి విదేహముక్తిని పొందుతారు అన్నారు. చూడండి ఎక్కడ కర్మయోగ భావన ఎంతవరకు తీసుకెళ్తుందో చూసారా? ఏమండి నిష్కామంగా చేస్తే, స్వార్థం లేకుండా చేస్తే ఏమిటండి ప్రయోజనం? అంటే కంటికి కనపడేది కాదు ఇది. అందరు అడుగుతారు, అందరి కోసం సేవ చేస్తుంటాడండి, అందరికీ సహాయం చేస్తుంటాడు ఆయన, అందరికీ మంచి చేస్తుంటాడు. పాప ఆయన గురించే పట్టించుకోడు అనుకుంటుంటాం మనం. ఆయన గురించి పట్టించుకోవడానికి భగవంతుడు ఉన్నాడు తెలుసా. భగవంతుడు సేవ వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా, మంచి వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు వదిలిపెట్టాడు. అది గుర్తుండాలి మనకు. భగవంతుని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు మనల్ని వదిలిపెడతాడా? అందుకని భగవంతుడే మనసులో ఉన్న వాడికి ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటున్నారా, ఏం చేస్తున్నారా, వాళ్ళ వల్ల నాకేమొస్తుందని ఆలోచించాడు. అసలు అవి లెక్కలోకే రావు, అవి పట్టించుకోడు. మామూలు మనుషులు అయితే ఏం చేస్తారు? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, వాళ్ళందరితో పాటు నేను కూడా గుంపులో గోవిందలాగా ఉండొచ్చు కదా, నేను మాత్రం విడిగా ఎందుకు కర్మయోగం నిష్కామం చెయ్యాలి, అందరు స్వార్థంతో చేస్తుంటే నేను మాత్రం ఇలా చేస్తే ఏంటి ప్రయోజనం, లోకం అంతా ఒక పక్కన పోతూ ఉంటే నేను మాత్రం ఇటు పోతే ఏం ప్రయోజనం అనుకుంటారు అందరు. కానీ ఇతను లోకం అంతా అటు పోయినా సరే, స్వార్థ పనులు చేస్తున్నా సరే, నేను మాత్రం చెయ్యనే చెయ్యను, అలా చేయను. అందుకని భగవంతుడే ఆలోచన, భగవత్ చింతన, భగవత్ కార్యం, ఏ పని చేసినా ఈశ్వరార్పణం, నిష్కామం. అలా చేస్తే మోక్షానికి అట్లా తీసుకెళ్తాడు భగవంతుడు. జ్ఞానం ఇస్తాడు, గురువుని ఇస్తాడు, శాస్త్రాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అది నిజమైన భక్తి. భగవంతుని నమ్ముకోవడం అంటే నిజమైన భక్తి. అది ఇంతవరకు. ఇప్పుడు ఈ జ్ఞానమైన పదం అంటే ఈ యొక్క అనామయం పదం ఎప్పుడు పొందుతాడు అని అడుగుతావా? కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొంది మనీషి అయ్యి జ్ఞాని అయ్యి, జ్ఞాని కాగానే జీవన్ముక్తి పొందాడు, విదేహముక్తి పొందాడు. మళ్ళీ ఒక ప్రశ్న, ఎంతకాలం పడుతుంది, ఎప్పుడు పొందుతాడు ఈ జీవన్ముక్తి విదేహముక్తి? సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, లేకపోతే 2 జన్మల, 1 జన్మ, ఎన్ని రోజులు అంటే? కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నేను చెప్తా విను ఎంతకాలం పడుతుందో అంటున్నాడు 52వ శ్లోకం.
యదా తే మోహక నీలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ.
ఈ 11వ శ్లోకం నుంచి మొదలు పెట్టాడు కృష్ణ పరమాత్మ తన బోధ. మొదలుపెట్టి 51వ శ్లోకం వరకు కర్మయోగ సారాంశాన్ని పూర్తి చేశాడు. ఇది నిజమైన భక్తి అంటే. ఏం భక్తి ఇది? నిష్కామ కర్మ లక్షణ భక్తి అన్నాడు. ఈ యొక్క 11 నుంచి 51వ శ్లోకం వరకు కర్మయోగ సారాంశం అంటే మొదటి మెట్టు, భక్తికి మొదటి మెట్టు అన్నమాట ఇది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది భక్తి. అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కర్మ అనేటువంటిది మనం, కర్మయోగం జ్ఞానయోగం రెండు ఉన్నాయి కదా, ఏం చేయాలి ఇప్పుడు? రెండు కలిపి చేయాలా, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలా అనే ప్రశ్న వస్తుంది కదా. శాస్త్రం చదువుతూ కర్మయోగం చేయి, కర్మయోగం చేస్తూ ఉండి అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. క్రమ సముచ్చయ అంటారు దీన్ని, క్రమ సముచ్చయ. ముందు కర్మయోగం చేయాలి, చేసిన తర్వాత మనసు చిత్తశుద్ధి వస్తే శాస్త్రం బాగా వంట పడుతుంది, మనం చదివే శాస్త్రం మనకు బాగా వంట పడుతుంది. కర్మయోగమే చేయకుండా అంటే ఆ భక్తి లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధి ఆ భక్తి లేకుండా శాస్త్రం ఏం అర్థమవుతుంది వాళ్ళకి? కనుక ముందు భక్తి కావాలి, సరి అయిన భక్తి కావాలి. యదా తే మోహకలీలం, యదా ఎప్పుడైతే తే బుద్ధి, నీ యొక్క బుద్ధి మోహకలీలం వ్యతితరిష్యతి, అవివేకపూర్వకమైనటువంటి మోహకలీలం అంటే మలినం, మోహకలీలం అంటే మలినం, బలహీనత, మానసిక బలహీనత. మోహకలీలం దేనివల్ల? బుద్ధి అంటే ఆత్మ అనాత్మ, ఏది నిజమైనది ఈ ప్రపంచంలో, ఏది అనిత్యం ఏది నిత్యం, ఏది శాశ్వతం. భగవంతుడే శాశ్వతం, భగవంతుడే సత్యం, భగవంతుడే సర్వం అనేది పట్టించుకోకుండా ఈ అనాత్మమైన విషయాల మీదనే మనస్సు పోతూ ఉంటుంది చూసారా. అలా పోవడమే కలినం, మోహ కలినం. అంటే ధన ఆశ, ఇల్లు ఆశ, భూములు, ఆస్తులు, బంగారం, ఇవన్నీ వీటి మీద ఆశ ఎక్కువ ఉంటుంది కదా, అవే సుఖాన్ని ఇస్తాయి, అవే కావాలి నాకు, ధనమే ప్రధానం, బంగారమే ప్రధానం, ఇల్లే ప్రధానం, ఇవన్నీ ప్రధానంగా చూడడమే మోహం. అదే మోహ కలినం అన్నారు, అదే మలినం. 90 మంది అట్టాగే ఉంటారు ప్రపంచంలో, 10 మంది కూడా ఉంటారో ఉండరు. ఇవన్నీ కాదు, నిజంగా ఇచ్చేది భగవంతుడే మనకు, మనల్ని రక్షించేవాడు. ఈ డబ్బు, ధనం, ధాన్యం ఇవన్నీ కూడా మనల్ని రక్షించవు, భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. ఇవన్నీ తర్వాతనే, ఇవన్నీ కూడా మనకు ఉరికే ఆహారాన్ని ఇస్తాయి కానీ మనస్సు శాంతినివ్వవు అని ఎవరికైతే తెలుస్తుందో అది వాళ్ళ నుంచి మోహ కలినం పోయింది అని అర్థం. ఇవి మాత్రమే ఇస్తాయి ఆత్మ అనాత్మ. అనాత్మ అంటే ప్రాపంచిక భోగాలు, ప్రాపంచిక విషయాలు. ఆత్మ అంటే దైవికమైనటువంటి, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సత్య సంబంధమైనటువంటి విషయం. ఈ వివేకం ఉండాలి. ఈ వివేకం లేకపోతే మోహ కలిలం. ఈ వివేకం గనక ఉంటే పరమాత్ముడే సత్యం, భగవంతుడే అన్ని ఇస్తాడు మనకు, ఇవన్నీ కూడా ఊరికే తాత్కాలికం, అనిత్యం, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోకపోతే, ఈ వివేకం గనక లేకపోతే మోహ కలిలం, వివేకం ఉంటే మోహ కలిలం పోయింది అని అర్థం. చూసారా, ఆత్మ అనాత్మ వివేక అనేటువంటిది జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని కలిగిన వాడు, ఆత్మ అనాత్మ వివేకమును కలిగినటువంటి ఆ మనస్సు, ఆ బుద్ధికి మోహకలిలం పోతుంది. వ్యతితరిష్యతి, శుద్ధి భావాన్ని పొందుతుంది అని అర్థం. ఎప్పుడైతే వ్యతితరిష్యతి అంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి కలుష్యం, కాలుష్యం, మోహం అనేటటువంటి కాలుష్యం. మోహం అంటే ఏమిటి? ధనం సుఖాన్ని ఇస్తుంది, ఇల్లే సుఖాన్ని ఇస్తుంది, పిల్లలు సుఖాన్ని ఇస్తారు, శాంతిని ఇస్తారు, నాకున్నటువంటివన్నీ కూడా, ధనధాన్యాలన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయి, శాంతినిస్తాయి అనుకోవడమే మోహం. అదే కలుషం. ఇవి సుఖాన్ని ఇవ్వవు అంటే నువ్వు దాని నుంచి దాటిపడ్డావు, బయటకు వచ్చావు అని అర్థం. ఇవి కాదు సుఖాన్ని ఇచ్చేది అట్లని చెప్పి వాటిని వద్దనలా మనం. అవి ఉంచుకో, కానీ అవి సుఖాన్ని ఇస్తాయని అనుకున్నావు అంటే నీకు కష్టమే అన్నారు. కనుక వాటిని ఉపయోగించుకో, కానీ భగవంతుడే నన్ను రక్షించేవాడు అని గుర్తుపెట్టుకో. మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో పిల్లలుంటే బాగా రక్షిస్తారు, మనల్ని బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. ఇట్లాగే చెప్తారు, మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడు. ఏం చూసుకుంటున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఏం చూసుకుంటాడు? అమ్మాయి అమెరికాలో ఉంది. బాగా చూసుకుంటారని చెప్పే కదా వాళ్ళని కన్నావు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నీకేం లేదు, నువ్వు నర్సులు పెట్టుకొని సేవ చేసుకుంటున్నావు, పిల్లలు చూస్తున్నారు. ధనం ఉంటే సుఖం ఉందనుకున్నావు, ధనం అంతా కూడా వాళ్ళ పేరు మీద రాసిచ్చేసావు. నువ్వు పాపం కష్టపడుతున్నావు ధనం కోసం. ధనం ఉంటే కూడా నీ దగ్గర తీసుకోవడానికి తయారుగా ఉన్నారు జనం. ధనం సుఖాన్ని ఇవ్వలేదు, పిల్లలు సుఖాన్ని ఇవ్వలేదు. అందుకే దశరథుడికి 4 పిల్లలు ఉన్నారు. ఒక్కడున్నాడా దగ్గర చనిపోయేటప్పుడు? 4 పిల్లలు, ఒక్కడు లేడు. ఇంకా ఆ పుత్రుడి వల్ల చాలా కష్టపడ్డాడు దశరథుడు. ఎప్పుడైతే కైకేయి రాముల వారిని అడవికి వెళ్ళమని చెప్పి అడిగిందో ఈయన దుఃఖపడ్డాడు, రాముల వారు దుఃఖపడలే, దశరథుడు దుఃఖపడ్డాడు. కనుక పుత్రుల వల్ల సుఖం ఉండదు, రాజ్యం వల్ల ఆయనకి ఏమైనా సుఖం ఉందా? ఆయన ఏమైనా సుఖపడ్డాడా? సుఖపడలేదు. మన కథ కూడా అంతే కదా, చూస్తున్నాం కదా అంతా కథను. అమ్మ అయితే నాకేం రాసిస్తావు అని అడుగుతుంది, అబ్బాయి కూడా నాకేం రాసిస్తావు, దానికి ఎక్కువ రాసిస్తావు, నాకెందుకు ఇవ్వలేదు అంటాడు. అందరికి సమానంగా ఇవ్వాలి కదా అంటారు. ఇది వాళ్ళ ప్రేమ మన మీద, మన ఆస్తి మీద, మన ఇంటి మీద ప్రేమే కానీ మీ మీద కూడా ప్రేమ ఉన్నది అంటారు, పైకి అంటారు. అది నిజం కాదని తర్వాత తెలుస్తుంది, రాసిచ్చిన తర్వాత తెలిసిపోతుంది మనకే. ఇది లోకం తీరు, మన పిల్లలు తప్పు కాదు, అది వాళ్ళని అనక్కర్లేదు. లోకం హతంచ సమస్తం, దీనికోసమే పరిగెడుతోంది లోకం అంతా కూడా. ధనధాన్యాల కోసమే, పిల్లలు, డబ్బు, ధనము, కార్లు, వాహనాలు, వీటి కోసమే పరిగెడుతున్నది. ఇట్లా పరిగెట్టడమే మోహ కలిలం. ఈ మోహ కలిలం నుంచి నువ్వు బయటపడ్డావు అంటే వ్యతితరిష్యతి అన్నాడు. అది ఎప్పుడైతే నీ బుద్ధి వీటి నుంచి బయటపడుతుందో తదా అప్పుడు నిర్వేదం గంతాసి, నీకు వైరాగ్యం వచ్చేస్తుంది. నిర్వేదం అంటే వైరాగ్యం, విరక్తి. ఏముంది, ఎంత సంపాదించినా, పిల్లలైనా ఆస్తి అయినా పాస్తులైనా ఇవన్నీ ఏమిటి, శాశ్వతమా? ఎంత ఉన్నా ఆరోగ్యం ఉంటేనే కదా, మనశ్శాంతి ఉంటేనే కదా సుఖం. వీళ్ళందరూ నాకు ఆరోగ్యాన్ని ఇస్తారా? వీళ్ళందరూ మనశ్శాంతిని ఇస్తారా? మనశ్శాంతిని ఇచ్చేవాడు ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రశాంతత. ప్రశాంతత ఉంటే ఆరోగ్యం వస్తుంది. ప్రశాంతత రావాలంటే భగవంతుడిని పూజించాలి. భగవంతుడే నమ్ముకుంటే ప్రశాంతత ఆరోగ్యం అన్నీ వస్తాయి. నమ్మాలి కదా. ముందు ఇవన్నిట్లో పడి 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 తర్వాత ఎప్పుడో వస్తాడు దేవుడి దగ్గరికి. చాలా మంది అంతే, చాలా మంది అనుభవం రావాలి కదా. బాగా అనుభవిస్తే కానీ కొంతమందికి తెలియదు, కొంతమందికి దూరం నుంచి తెలుసుకుంటారు, అనుభవించక్కర్లేదు. శాస్త్రంలో చెప్తోంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట నమ్మి వాళ్ళు ముందుగానే మోహ కలిలాల నుంచి బయటపడతారు. కొంతమందికి అని మునిగితే కానీ లోతు తెలియదు. కొంతమందికి కొంతమందికి ఏమో మునక్కుండానే వరే వాడు మునుగుతున్నారు కదా. లోతు ఎంతుందిరా నీటిలో అంటే మునిగి చూసి వస్తానన్నట్ట ఒకడు. ఇంకొకడు ఏం చేశాడు, పెద్ద ఒక కర్ర తీసుకొచ్చి అందులో వేశాడు. పోతూ ఉన్నది అది లోపలికి, నువ్వు దిగక్కర్లేదు కదా, అలా చూడాలి కానీ దిగుతాడు ఆయన. దిగిన తర్వాత నువ్వు వస్తావో రావు ఎవరికి తెలుసు. తెలియగల వాళ్ళ లక్షణం ఎవరైనా మునుగుతూ ఉంటే అయ్యో వాడు మునుగుతున్నాడరా మనం పోవద్దు అటు వైపు అని చెప్పి తెలుసుకోవాలి కదా. చాలా మంది చూడరు అసలు, మునుగుతున్నాడా చూడరు. మనం కూడా మునుగుదాంలే, వాడు మునుగుతున్నాడు కదా అన్నాడు. వాడితో పాటు గోవిందా అన్నాడు. ఇది ప్రపంచం తీరు, ప్రపంచం తీరు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఏం సుఖం ఉన్నది, మోహ కలిలంలో పడ్డారు వాళ్ళు, నేను మాత్రం అలా పడను. నాకు శాస్త్రం, గురువు, పరమాత్మ ఇవి ముఖ్యం, తర్వాతనే ఇవన్నీ కూడా, నేను వాటి మీద ఆధారపడను అనేటువంటిది. ఆ రోజు మాత్రమే నీకు వైరాగ్యం వచ్చినట్లు. వైరాగ్యం వచ్చినప్పుడు నిర్వేదం ఇదం అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద పై స్వర్గం మీద కూడా వైరాగ్యం కావాలి. పుణ్యలోకాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది పొందాలి, ఇది పొందాలనే కోరిక కొని ఉండకూడదు. అలా వైరాగ్యం వచ్చినప్పుడే, విరక్తి కలిగినప్పుడే దీని ఆరోగ్యకరమైనటువంటి మేల్కొలుపు మనిషిలో. అది అనారోగ్యం, మోహ కలిలం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇలాంటి చింతన ఏమిస్తుంది, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆలోచన, ఆరోగ్యకరమైనటువంటి మేల్కొలుపు ఇది. అర్థమైందా? ఇటువంటి మేల్కొలుపు, ఆరోగ్యకరమైన విషయాన్ని ఆలోచించే శక్తి నాకు ఇవ్వు నాయన భగవంతుడని ప్రార్థించాలి. భగవంతుడిని, భగవంతుడిని ఇది అడిగితే మనం అదే ఇస్తాడు. కనుక శాశ్వతమైనది అడగాలి కానీ అశాశ్వతమైనది, అనిత్యమైనది అడగకూడదు భగవంతుడు. భగవంతుడు కూడా చూస్తాడు వీడు ఏం అడుగుతాడా అని. మన పిల్లవాడు బెలూన్ అడుగుతుంటే ఏం చెప్తాం, ఒరే పగిలిపోతుందిరా ఎందుకు రా అని అంటావా లేదా? ఇంకేదన్నా అడుగు, మంచిది. నిత్యంగా ఉండేది, పగిలిపోకుండా ఉండేది. ఆహా నాకు బెలూనే కావాలంటాడు వాడు. మనం ఏం చేస్తాం, ఓ కొనుక్కో నీకే తెలుస్తుంది పగిలిన తర్వాత అంటావా లేదా? భగవంతుడు కూడా అంతే. వీడు బెలూన్ అడుగుతాడా? బెలూన్ అంటే ఏమిటి, ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలన్నీ బెలూన్తో సమానం. లేదా భగవంతుడి పాద సన్నిధి, భగవత్తుడి యొక్క ప్రాప్తి, మోక్షాన్ని కోరుకుంటాడా అని చూస్తూ ఉంటాడు. వద్దు నాకు బెలూన్ వద్దు, చాలా మంది కొనుక్కున్నట్టు పగిలిపోయినాయి, నేను కొనుక్కోను నాకు వద్దన్నావు అనుకో, ఆహా నువ్వురా తెలియగలవాడి అంటే. నీకు విరక్తి వచ్చింది కదా వాటి మీద, వాటి మీద నీకేం కోరిక లేదు కదా. ధనం మీద, ధాన్ అంటే సంపద మీద, ఆభరణాల మీద, వస్తువుల మీద, వాహనాల మీద కోరిక లేకుండా ఉండడమే విరక్తి. అలా విరక్తి కలిగినప్పుడు శ్రోతవ్యస్య శ్రుతస్యచ, ఇంకా వినిన దాని గురించి అంటే ఇవన్నీ చేస్తే ఈ ఫలాలు వస్తాయి అని చెప్పి విన్నాడు. ఈ పూజలు పునస్కారాలను చేస్తే ఈ ఫలాలు వస్తాయి అని చెప్పి అంతకుముందు వినబడి ఉన్నాయి. శ్రోతవ్యస్య శ్రుతస్యచ, వినిన దాని గురించి, వినవలసిన దాని గురించి అని అర్థం. అంటే వినుటకు యోగ్యమైనది ఇది, దీనివల్ల నాకు ఈ ప్రయోజనం వస్తుంది, ఈ ప్రయోజనం వస్తుంది చెప్పి అంతకుముందు వినున్నాం. దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇవి రాబోతున్నాయి, నువ్వు అది అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తారు, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ముందు చెప్పిన వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. చెప్పబోతున్నాడు మన పిల్లలే మనకు సజెషన్ చేస్తారు, అక్కడ ఫ్లాట్ కొను, ఇది కొను, ఎన్నెన్నో చెప్పబోతున్నారు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దే వద్దు. అందులో పోయి ఇరుక్కుంటే నా మనస్సు అంతా గందరగోళం అయిపోయి మనస్సు ఆందోళన చెంది నిమ్మదిగా ఎక్కడున్నానో అక్కడే చాలు తృప్తి. మనిషికి తృప్తి లేకపోతే కోరికలే దుఃఖానికి కారణం అన్నారు. కోరికలే దుఃఖానికి కారణం. ఇది కావాలి అది కావాలని కోరుకోవడం. ఈ వ్యక్తి శ్రోతవ్యస్య అంటే వినిన దాన్ని గురించి, శృతస్యచ అంటే వినిన దాని నుండి, అంటే వినిన దాని అంటే ఇవన్నీ కనుక నువ్వు పొందితే నీకు చాలా సుఖం వస్తుంది, చాలా సుఖభోగాలను అనుభవిస్తావు. శ్రోతవ్య అంటే కొన్ని వాటిని మనకి వినవలసిన వాటిని గురించి, అంటే కొన్ని గురించి చెప్తూ ఉంటారు, ఇది కొనుక్కో అది కొనుక్కో, ఇది ఉంటే అది నీకు సుఖం అది సుఖం అని. ఏం వద్దు అన్నారు. శ్రోతవ్యస్య వినవలసిన దాని గురించి అంటే ఈ యొక్క సుఖభోగాలు వస్తాయి, ఈ యొక్క ఇంద్రియ భోగాలన్నీ నీకు వస్తాయి, ఈ ఇంద్రియ భోగాలన్నీ చెప్పి విన్నాను అంతకుముందు ఒక చోట, అవన్నీ ఉంటే వస్తాయి అని చెప్పి విన్నాను, వినబోతున్నాను, ఇవన్నీ కూడా అనవసరం, అక్కర్లేదు నాకు, ఇచ్చినదే ఆనందం, భగవంతుడు ఇచ్చిందే చాలు అని తృప్తి కావాలి మనిషికి. శ్రోతవ్యస్య శ్రుతస్య చ నిర్వేదం గంతాసి, నిర్వేదాన్ని పొందిదవు అన్నాడు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్, అన్ని పరీక్ష చేసి పరిశీలించి పరిశోధించి, అందుకని మనుషుల్ని మనం చూస్తూ ఉండాలి, ధనవంతుల్ని అన్నీ ఉన్నవాళ్ళని చూసి ముందు చూద్దాం. ఓహో ధనం ఉంటే ఆనందం అన్నారు కదా, సరే వీడికి ధనం ఉంది కదా ఆనందంగా ఉన్నాడా, పరీక్ష చేయాలి, టెస్ట్. పిల్లలందరూ ఉంటే ఆనందంగా అన్నారు, వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని ఆనందంగా ఉన్నారా, లేదు. ఇళ్ళన్నీ ఉంటే ఆనందం అన్నాడు, వీడికి నాలుగు ఇళ్ళున్నాయి ఏమన్నా ఆనందంగా ఉన్నాడా, లేదు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉన్నాడు, వీడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం ఆనందంగా ఉన్నాడు, మనసులో ఒకటే గందరగోళం. కనుక మనిషిని చూడాలి, తెలుసుకోవాలి, చూసి కనుక ఇవన్నీ ఆనందాన్ని అవన్నీ నాకు వచ్చినా అంతే కదా ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకోవాలి. తెలుసుకొని తృప్తిగా ఉండాలి, ఇచ్చిన దానితో, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఆనందంగా ఉండాలి. ఏమండి ఇట్లంటే తృప్తి ఉంటే ఎలాగండి సంపాదిస్తాం, బాగా తీర్చుకోవాలి కదా. ఆరాటం వద్దు, సంపాదించాలి తీర్చుకోవాలని ఆరాటం వద్దు, వస్తే రాని, నీకు వచ్చే ప్రాప్తం ఉంటే నీ ప్రయత్నం కొంచెం చేయి వస్తుంది, కానీ అది రావాలి రావాలి అనే ఆరాటం, నిద్రపోకుండా అన్నం తినకుండా దానికోసమే ఆరాట పడద్దు అంటుంది శాస్త్రం. ఆస్తులు పాస్తులు వద్దని చెప్పలేదు, కానీ వాటి కోసమే తహతహలాడి చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి పెద్దబ్బాయికి చిన్నబ్బాయికి ఇది చేర్చి పెట్టుకోవడం కోసమే నీ ఆందోళన అంతా సరిపోతే ఈ లోపల నీ బ్లడ్ ప్రెషర్ షుగర్ ఇవన్నీ వచ్చి చేరతాయి. ఇది ఆరాటమే కదా. ఏదో భగవంతుడు ఇచ్చాడు ఇల్లు చాలు తృప్తి, వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు ఎదుగుతారు, వాళ్ళకి సంపాదించి ఇవ్వాలని చెప్పి నీకెందుకు ఆరాటం. ఆ ఆరాటంలో నిద్రాహారాలు లేకుండా కష్టపడి ఇంత సంపాదించి నువ్వు ఇస్తే నువ్వేమి ఇచ్చావని అడుగుతారు మళ్ళీ వాళ్ళు. ఇంకెప్పుడు ఎట్లా నీకు ఎట్లా ఉంటుంది అప్పుడు, ఇంత కష్టపడి మీకోసం నిద్రాహారాలు మాని నేను సంపాదించి మీకోసం చేరిస్తే ఇది కూడా చాలలేదు అంటే వైరాగ్యానికి ఇంకేం కావాలి చెప్పండి ఇంతకంటే. అప్పుడు వస్తుంది వైరాగ్యం. అప్పటికి ఏమైంది, 60-70 ఏళ్ళు వచ్చేసినాయి, ఆరోగ్యం పోయింది. నిన్న ఒక కార్టూన్లో జోక్, ఆయన బాగా సంపాదించాడండి డబ్బులు, ఆయన బాగా సంపాదించేశాడు డబ్బులు అన్నాడు. ఆయన బాగా సంపాదించేశాడు డబ్బులు అంటే ఏమిటి, అయిపోయింది బాగా సంపాదించడం. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నాడు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాడు ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులంతా అన్నాడు. ఆయన బాగా సంపాదించేశాడండి, రెండు చేతుల్లో సంపాదించాడు, అన్ని ఆయనకు ఫ్లాట్లు ఇళ్ళు ఎక్కడ పట్టినా అన్ని ఆయనవే, ఆ స్ట్రీట్లు చూడండి అన్నీ ఆయనవే, ఆ షాపులన్నీ ఆయనవే, ఆ ఇళ్ళన్నీ ఆయనవే అన్ని చెప్తుంటారు అందరు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు అతను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. అర్థమైంది కదా జోక్. అట్లా ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళ కథలన్నీ అంతే, ఈ ముక్కులో ఒక ట్యూబ్ వేస్తాడు, ఇక్కడ ఒక ట్యూబ్ పెడతాడు, అక్కడ ట్యూబ్ ఇక్కడ ట్యూబ్లు పెడతాడు, ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో అన్ని ఉన్నాయి తినడానికి, కానీ నువ్వు తినలేవు. అన్ని ట్యూబ్ ద్వారానే ఎక్కిస్తూ ఉంటారు, లిక్విడ్ రూపంలో ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకని అంటే అన్ని రోగాలమయం అయిపోయింది శరీరం, ఏం చేస్తాడు? ఎందుకు రోగాలమయమైందంటే తిని తినక, సరిగ్గా నిద్రపోక, పని చేసి డబ్బులు సంపాదన కోసం. ఎందుకురా అంటే వాళ్ళందరి కోసం అన్నాడు. ఇప్పుడు ఏమైంది నీకు? ఆలోచించడు మనిషి దెబ్బ తినే వరకు ఆలోచించకపోతే ఇంకెందుకు మూర్ఖుడే కదా మనిషి. శాస్త్రం అంటుంది అంత ఆశ పెట్టుకోవాలి. అతి ఆశ ఎప్పుడు కూడా ప్రమాదం, అతి ఆశ. అందుకని శృతస్యచ శ్రోతవ్యశ్చ నిర్వేదం గంతాసి. ఎప్పుడైతే మోహం పోతుందో అప్పుడు నువ్వు వైరాగ్యాన్ని పొందుతావు. వైరాగ్యాన్ని పొందావు అంటే ఆ అనామయం పదం వచ్చి తీరుతుంది, దాంట్లో సందేహమే లేదు. తర్వాత శ్లోకం 53 చివరి శ్లోకం ఈ కర్మయోగంలో.
శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలం సమాధావచనా బుద్ధిః. తదా యోగమవాప్స్యసి
కనుక ఈ ప్రాపంచకమైనటువంటి ఇల్లు వాకిళ్ళు బంగారం ధనం ఇవన్నీ చేర్చుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా దుఃఖంతో కూడినవే. కొంచెం కొంచెం దుఃఖం లోపల దాగి ఉన్నది. గులాబీ పువ్వు చూడటానికి ఎంత అందంగా ఉంటుంది, వాసన వస్తుంది అని చెప్పి ఆ రంగు చూసి ఆ వాసన చూసి పట్టుకోకపోతే ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ సుఖాలన్నీ అంటే గులాబీ పువ్వు లాంటివి, వెనకాల ముళ్ళు ఉంటుంది, దుఃఖాన్ని ఇస్తాయి అవి మనిషికి. ఆ దుఃఖం వల్ల ఇవన్నీ ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఆ రంగు ఆ వాసన గుర్తుంటాయా? గులాబీ రంగు గులాబీ వాసన అవా అంటావు ముళ్ళు గుచ్చుకోగానే. మరి ఆ రంగు చూస్తున్నావు కదా ఆనందం లేదా, ఆ వాసన ఏమైందని? ఆ వాసన ఉందని తర్వాత ఆ రంగు తర్వాత సంగతి ముళ్ళు గుచ్చుకుంది. దుఃఖ మిశ్రితం అన్నారు. ఏ గులాబీ పువ్వు వెనకాల ముళ్ళుంటుందని తెలియదా, జాగ్రత్తగా పట్టుకోవచ్చు కదా అన్న, అది గుర్తు లేదురా అన్నాడు. ఎందుకంటే ఈ రంగు అట్రాక్షన్, వాసనకి అట్రాక్షన్, ముళ్ళు సంగతి మర్చిపోయినాడు. అదేవిధంగా మనం కూడా ఇల్లు కొనుక్కుంటాం, స్థలాలు కొనుక్కుంటాం, బంగారం కొంటాం, ఆడి సేల్ అన్ని కొనుక్కుంటాం, రిడక్షన్లు వస్తున్నాయి కదా అన్ని కొనుక్కుంటాం. అన్ని కొనుక్కునేటప్పుడు వీటిని మెయింటైన్ చేయాలి ఎంత కష్టం, అవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. లేకపోతే దుమ్ము కొట్టిపోయి అవన్నీ ఇంట్లో ప్రాబ్లం మనకు. అవన్నీ చేర్చుకునేటప్పుడు వీటి వల్ల దుఃఖం ఉంటుంది నాకు తప్పకుండా, వాటిని మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇంట్లో చోటే లేదు, పెట్టడానికైనా సరే స్టేటస్ కోసం కొంటాడు. ఇలా చేయడం వల్ల వాటిట్లో దుఃఖం ఉంటుందని తెలుసుకో. కొన్న తర్వాత అయ్యో అది కొంటే బాగుండేదే, ఇది కొన్నామే అని మళ్ళీ, ఎందుకంటే రెండో రోజు కొత్త మోడల్ వస్తుంది అక్కడ షాప్లో, వాడు ఇంకొంచెం రిడక్షన్ అంటాడు. అరేదే ఇంకొక రోజు కొంచెం ఆగి ఉంటే బాగుండేది అన్నాడు. అతృప్తి వచ్చేసింది కదా, కొనేసావు అయిపోయింది, ఇప్పుడేం చేయలేవు, వాడు తీసుకోడు తిరిగి షాప్ వాడు. ఏం చేస్తా కొన్న చూసి దాన్ని చూస్తూ ఇట్లా ఉంటాడు. తృప్తి లేదు, దుఃఖం మిశ్రితం అతృప్తి అన్నాడు. చూసారా? కనుక అంత ఖర్చు పెట్టి కొన్నా కూడా మనుషుల అతృప్తి వల్ల దుఃఖపడుతూనే ఉన్నాడు. దాని వల్లనే బంధం ఉన్నాడు. ఎక్కడికి పోవడానికి లేదు. సొంత ఇల్లు అయితే చెప్పాను కదా, సొంత ఇల్లు అయితే ఎక్కడికి కదలడానికి లేదు, తాళం వేసి బయటికి వెళ్ళడానికి లేదు. సొంత ఇల్లు, సొంత ఇల్లు అని చెప్పి కొనుక్కున్నాడు, ఎక్కడికి పోవడానికి లేదు, ఎవరొకళ్ళు ఉండాలి. ఏమైంది ఇప్పుడు? సొంత ఇల్లు అయితే ఒక ప్రాబ్లం, ఫ్లాట్ అయితే ఒక ప్రాబ్లం, ధనం ఉంటే ప్రాబ్లం, లేకపోతే ప్రాబ్లం, కాకపోతే ఏమిటి ప్రాబ్లం అన్నాడు. అంతా ప్రాబ్లం. దుఃఖమిశ్రితం అతృప్తికరత్వం బంధకత్వం. కనుక ఇవన్నీ శృతి విప్రతిపన్నాహ తే బుద్ధి యదా స్థాస్యతి అన్నారు. అంటే సాధన సాధ్యాలు. శృతి విప్రతిపన్న అంటే మన శాస్త్రంలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సాధనాలు. ఈ హోమం చెయ్యి, ఆ హోమం చెయ్యి, ఈ పూజ చెయ్యి, ఆ పూజ చెయ్యి, ఇది చేస్తే నీకు ఫలం వస్తుంది, అది చేస్తే ఆ ఫలం వస్తుంది, ఇట్లా నానా రకాలైనటువంటి ఫలాల గురించి చెప్పబడింది. ఈ సాధనాలు చెప్పబడినాయి, ఈ సాధనాల వల్ల ఫలం వస్తుందని చెప్పబడింది. వీటన్నిటి నుంచి నువ్వు నీ బుద్ధి ఎప్పుడైతే వాటన్నిటి మీద వెంట వెళ్లకుండా బుద్ధి నిలుస్తుందో, ఏ సాధనాలున్నా చెప్పని, అక్కడ పుష్కరాలకు వెళ్ళు, ఇక్కడ కుంభమేళాకి వెళ్ళు, అక్కడ నదీ స్నానానికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, ఆ గుడికి వెళ్ళు, ఆ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళు, ఈ కాళహస్తి సర్ ఈయన దగ్గరికి వెళ్ళు, ఇట్లా చెప్తూనే ఉంటారు కదా రకరకాలుగా. అంటే వెళుతూనే ఉంటాడు ఆయాసంతో, వెళ్ళలేక వెళ్ళలేక. ఆయాసం అంటే ఏంటి? వెళ్ళలేక వెళ్ళలేక వెళుతూ ఉంటాడు, వెళ్ళి వెళ్ళి అలిసిపోయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలి కొంతమందికి ఇది. తర్వాత అట్లాగే వాళ్ళ వైష్ణవ ఆరామాలు ఉంటాయి కదా, వైష్ణవులవి కొన్ని ఉంటాయి, శైవులకి ఇవన్నీ అవన్నీ చూసి తీరాలి. వెళ్ళలేకపోయినా సరే, నడవలేడు చూసి తీరాలి. ఎన్ని ఉంటాయో మనిషికి జీవితంలో, కాశీ నుంచి రామేశ్వరం దాకా, రామేశ్వరం నుంచి కాశీ దాకా వెళ్ళాలని కోరిక జనానికి. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. వాటికి ఎండ్ లేదు, స్టాప్ లేదు, అసలు ముగింపే లేదు. వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. క్లాసుకు రావడం తప్ప అన్నీ ముగింపు ఉంటుంది. ఇదికి మాత్రం అప్పుడప్పుడు వెళ్ళకపోయినా పర్వాలేదు, అవి మాత్రం వెళ్ళకపోతే అమ్ము, దీనికి వెళ్ళకపోతే ఏం పర్వాలేదు, ఏమవుతుంది, అది కనుక వెళ్ళకపోతే ఏమో అయిపోతుంది. దోషం, రాహుదోషం, కుజదోషం, శనిదోషం, ఇవన్నీ భయం. కనుక ఇవన్నీ శృతి విప్రతిపన్న అంటారు దీన్ని. అనేక రకాలైనటువంటి సాధన సాధ్యాల గురించి ఈ భ్రమ వలన స్థాస్యతి, అలా తిరుగుతున్నటువంటి మనస్సు ఎప్పుడైతే నిలిచిపోతుందో, ఆ మనస్సు అటు ఇటు పోకుండా, వాటి కోసం వీటి కోసం పాపులాడకుండా, ఎటువంటి వాటి మీద మనసు పోకుండా భ్రమల నుంచి మనస్సు బయటపడి స్థితిగా నిలుస్తుందో, స్థాస్యతి అంటే నిలుస్తుందో, ఉంటుందో, ఎక్కడ సమాధౌ, సమాధి అంటే ఆత్మయందు, పరమాత్మయందు అని అర్థం. పరమాత్మయందు ఎలా నిలిచి ఉండాలి? అచల అంటే మళ్ళీ సంశయం లేకుండా నిలవాలి. వచ్చిన తర్వాత భగవద్గీత క్లాస్కి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, అందుకని మనం అక్కడికక్కడికి వెళ్తూ వస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు క్లాసుకు పోదాం అన్నారు. చెప్పాను కదా, క్లాసుకు వస్తే అన్నీ వస్తాయి, యావానర్థ ఉదపానే సర్వత స్తంపులతో ఉదకి. కానీ జనం అంత నమ్మరు కదా తేలికగా, ఇక్కడికి వస్తే ఏముందండి, అక్కడ గోదావరిలో మునిగితే కానీ పుణ్యం రాదు, కానీ క్లాసులో మునిగితే ఏమొస్తుంది. అందుకనే అచలం అంటారు దాన్ని. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అచల, అంటే గోదావరి స్నానం చెయ్యవద్దని చెప్పలే. ఏది ప్రధానం, ఏది ముఖ్యం అని తెలుసుకోవాలి. చిత్తశుద్ధి కోసం కావాల్సిన వాళ్ళు చెయ్యాలి గోదావరి స్నానాలు. చిత్తశుద్ధి వచ్చిన తర్వాత, భగవంతుడు మనకు శాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత, ఇంట్లోనే గోదావరి స్నానం. గోదావరిని ఇంట్లోకి బకెట్ నీళ్ళలోకి తెప్పించగలరా మీరు? తెప్పించగలరా? బకెట్ నీళ్ళతో స్నానం చేస్తున్నాను ఇంట్లో. ఇప్పుడు నేను గోదావరిలో స్నానం చేయాలి అనుకున్నాను, ఆ బకెట్ నీళ్ళని గోదావరిగా మార్చగలరా లేదా? మార్చగలరు. ఎట్లా? సంకల్పం. గంగే చెయ్యమునే చెయ్యవ, చెప్పండి. గంగే చెయ్యమునే చెయ్యవ, గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులు ఇందులో రావాలి. గోదావరిలో మునిగితే ఒక గోదావరి ఉంటుంది, గంగలో మునిగితే ఒక గంగే ఉంటుంది, నర్మదాలో మునిగితే ఒక నర్మదే ఉంటుంది, మన బకెట్ నీడల్లో అన్నీ ఉంటాయి. సంకల్ప బలం కనుక నేను ఎక్కడ స్నానం చేస్తే అన్ని నదులు అక్కడ ఉంటాయి అన్నారు. అంతటి పటుత్వం కావాలి మనిషికి. అట్లా లేకుండా, ధైర్యం లేకుండా, మనస్సు బలహీనత, గోదావరిలో మునిగినా కూడా ఈ పుణ్యం వస్తుందో రాదో, వస్తుందా వస్తుందా అనుకుంటూ చేస్తే, గోదావరి మాత కూడా వీడికి శ్రద్ధ లేని వాడికి నేనెందుకు ఇవాడి పుణ్యం అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఈ బకెట్లో కార్పొరేషన్ నీళ్లు, మురికి నీళ్ళైనా సరే అన్ని నదులు ఇందులో కలుస్తున్నాయి. ఎందుకంటే అన్ని నదులు సముద్రంలోకి వెళ్ళినాయి. సముద్రం తిరిగి పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి వర్ష రూపంలో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో సముద్రం, ఈ నీళ్ళ బకెట్ నీళ్ళల్లో అన్ని నదులు ఉన్నాయా లేవా? అది అది సంకల్ప బలం. చూసారా, అలా రోజు చేస్తే రోజు పుణ్యం అవుతున్నాను, నేను పునీతుడిని అవుతున్నాను రోజు ఈ సంకల్ప బలం వల్ల. ఇది కార్పొరేషన్ వాటర్ అని స్నానం చేస్తే పుణ్యం రాదు. గండే చెయ్యమనే చెయ్య గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అలా అని చెప్పి నేను పుష్కర స్నానాలను మన కించపరచడం లేదు. పుష్కర స్నానాలు చేసేటప్పుడు అది ఒక లెవెల్ వరకే, అవన్నీ దాటి రావాలంటున్నాడు. కర్మయోగం అంటే ఏమిటి? వీటన్నిటి వల్ల శృతి విప్రతిపన్న యథాస్థాస్యతి నిశ్చల భావన ముఖ్యం. గోదావరి సింధు కావేరి ఇక్కడ ఉన్నాయి బకెట్లో అనుకొని చెయ్యండి, అక్కడికక్కడే మీకు చిత్తశుద్ధి వచ్చేస్తుంది. గోదావరిలో మునిగితే ఏమొస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. తెప్పించగలం, ఆ విశ్వాసం కావాలి. ఎవరు అడుగుతున్నారు? కృష్ణ పరమాత్మ. అచల నిశ్చల నిశ్చల అచల. మళ్ళీ మళ్ళీ మారకూడదు మనసు. స్వామిని అట్లాగే చెప్తారులే గోదావరి అంటే ఏమిటి? ఈ శ్లోకం మీద మన చదివే శ్లోకం మీద మనకే శ్రద్ధ లేదని అర్థం అంతే కదా. నర్మదే సింధు కావేరి ఎవరు చూశారు? ఈ సింధు కావేరి ఉన్నాయని ఊరికే చెప్తున్నారు శ్లోకం, అనకూడదు. అలా అన్నామంటే చల స్థిరం లేదని అర్థం, నిశ్చలం లేదని అర్థం. కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు అచల నిశ్చల సమాధౌ శాశ్వతి. ఆత్మయందు పరమాత్మయందే ఎప్పుడైతే నీకు నిలిచి ఉంటుందో అప్పుడు తదా యోగం అవాప్యసి. యోగం అంటే ఇక్కడ మోక్షము అని అర్థం. వివేక ప్రజ్ఞని తత్వజ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతావు. తర్వాత శ్లోకం. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి ఒకటే సంతోషం, అలా జ్ఞానం పొందిన వ్యక్తి కర్మయోగం చేసి చిత్తశుద్ధిని పొంది గురువును పొంది శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని గురించి కాస్త చెప్పు నాకు కూడా. అతని ఏమన్నా ప్రయోజనం పొందుంటాడంటావా? పొందితే ఏం పొందింటాడు కొంచెం చెప్తావా నాకు అని అడుగుతున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు తప్పకుండా చెప్తాను. ఆ వ్యక్తి ఎటువంటి ప్రయోజనం పొందుతాడో తెలుసా? భగవద్గీత క్లాస్కి వెళ్ళి వీళ్ళందరూ ఊళ్ళు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు చూసావా, వాళ్ళందరూ పొందేదానికంటే అత్యంతమైన ఫలం పొందిన వ్యక్తి శాస్త్రాన్ని చదివి అతను ఎలా ఉంటాడో తెలుసా? అతని లక్షణం ఎలా ఉంటుందో చెప్తాను నేను అని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. చెప్పడానికి ముందు అర్జునుడు అడుగుతున్నాడు ఏమని?
అర్జున స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితీ కిం ప్రభాషేత హిమాసీతౌ రజేత కిం.
ఇక్కడ సమాధి అంటే చూడండి, సమాధి అనేది అనేక చోట్ల వచ్చింది, నా ఒకే అర్థం కాదు. 54వ శ్లోకంలో సమాధి అంటే అంతఃకరణం, 53వ శ్లోకంలో సమాధి అంటే ఆత్మ, 44వ శ్లోకంలో సమాధి అంటే అంతఃకరణం. 44లో చదివాం. 44లో సమాధి అంటే అంతఃకరణం, 53వ శ్లోకంలో సమాధి అంటే ఆత్మ, ఇప్పుడు ఈ 54వ శ్లోకంలో సమాధి అంటే స్థిత ప్రజ్ఞ అని అర్థం. స్థిత ప్రజ్ఞస్య కా భాష. భాష అంటే తెలుగు భాష, తమిళం భాష కాదు. భాష అంటే ఇక్కడ లక్షణం. ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణం చెప్పు అంటున్నాడు. జ్ఞానాన్ని పొందుతాడన్నావు కదా, యోగాన్ని పొందుతాడు, జ్ఞాన యోగాన్ని పొందుతాడు అతను, మోక్షాన్ని అన్నావు. అలా పొందినటువంటి వ్యక్తి యొక్క లక్షణం చెప్పు అంటున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష మొదటి ప్రశ్న. రెండు, సమాధిస్థస్య. ఇక్కడ సమాధిస్థస్య స్థిత ప్రజ్ఞస్య, సమాధిస్థస్య అనేది రెండో టైటిల్. ఆ జ్ఞానికి. ఈ సమాధి యందు అంటే జీవన్ముక్తుని యొక్క సమాధి అంటే ఆత్మ, స్థ అంటే నిష్ట, ఆత్మ యందు నిష్ట కలిగినటువంటి వ్యక్తి సమాధిస్థ. స్థిత ప్రజ్ఞ అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అనే స్థిరమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు స్థిరప్రజ్ఞుడు. నేను బ్రహ్మస్వరూపాన్ని అని స్థిరమైన జ్ఞానం కలిగిన వాడు స్థిరప్రజ్ఞుడు. సమాధిస్థ అంటే ఆత్మ ఎందే నిష్ఠ కలిగిన వాడు, సంశయం లేకుండా జీవన్ముక్తుడు అతను. కిం ప్రభాషేత, అతను ఎలా మాట్లాడతాడు? మూడో టైటిల్ స్థితధీహి అంటే స్థిరబుద్ధి కలిగిన వాడు, సంశయం లేకుండా నేనే బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి. కిం ప్రభాషేత, మాట్లాడతాడా? మాట్లాడితే ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? కిం ఆసీత, ఎలా కూర్చుంటాడు? నుల్చుంటాడా, కూర్చుంటాడా, లేకపోతే శీర్షాసనం వేస్తుంటాడా, ఎలా ఉంటాడు అని? ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా వ్యవహారం చేస్తుంటాడు అందరితో, నాకు వినాలని ఉన్నది. కిం వ్రజేత, ఎలా కదులుతాడు, ఎలా నడుస్తాడు, ముందుకు నడుస్తాడా, వెనక్కి నడుస్తాడా అన్నట్లుగా ఆయన యొక్క లక్షణాలన్నీ చెప్పు నాకు, చెప్తే నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తాను అని అర్జునుడికి కోరిక వినాలని. కనుక 55వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ 72వ శ్లోకం వరకు ఈ యొక్క లక్షణాలు చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటివి జ్ఞాని యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు మనకు సాధనాలుగా ఏమేం కావాలో కూడా చెప్తారు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైనటువంటి భాగం. అంతకు ముందు వరకు జరిగింది 11 నుంచి 53 వరకు జరిగినటువంటిదంతా 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వస్తుంది. అంటే 16 అంతస్తులు బిల్డింగ్ కట్టబోతున్నారు కృష్ణ పరమాత్మ. 11 నుంచి 53 వరకు చెప్పినటువంటి విషయాన్ని దాని మీద 3వ అధ్యాయం నుంచి దాదాపు 17వ అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు, 15 అంతస్తులు కట్టబోతున్నారు దాని మీద. అందుకనే ఒక్కొక్క అంతస్తు ఎక్కాలి మనం. ఎక్కితే ఆ 11 నుంచి 53 వరకు శ్లోకాలు తప్పకుండా మనం కంఠస్థం చేస్తే అవన్నీ అందులో వస్తాయి. విస్తారంగా చెప్పబోతున్నారు అన్నమాట. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.